आप्यायन्तु ममांगानि आप्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः।
191వ పేజీ 6వ అధ్యాయం 2వ ఖండం 4వ మంత్రం।
తా ఆపః ఐక్షంతం బహ్యః శ్యామం ప్రజాయే మహీతి తా అన్నమసృజంతం తస్మాద్యత్ర క్వచ వర్షతి తదేవ భూయిష్టమన్నం భవతి అద్భ్యః ఏవ తద్ తదధ్యాన్నాద్యం ఏవ తదధ్యాన్నాద్యం జాయతే।
ఉద్దాలక శ్వేతకేతువుతో సృష్టి క్రమాన్ని గురించి మాట్లాడుతున్నారు। ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సందేహం ఉంటుంది అందరికీ, ఈ చంద్రుడు ఏమిటి, సూర్యుడు ఏమిటి, సముద్రం ఏమిటి, కొండలేమిటి, ఇవన్నీ ఎలా పుడుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి స్వరూపం ఏమిటి, వీటికి కారణం ఏమిటి అనే సందేహం అందరికీ ఉంటుంది। కానీ ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని ఆశ లేక వదిలిపెట్టేస్తాం చాలామంది। ఈ ప్రశ్న వచ్చినప్పటికీ, ఉదయించినప్పటికీ మనసులో దీనికి ఎవరు చెప్తారు మనకు సమాధానం అని చెప్పి ఆ ప్రశ్నను అట్లాగే మనసులోనే దాచిపెట్టుకుంటాం। కానీ ఆ ప్రశ్న ఉంటూనే ఉంటుంది ఎప్పటికీ। కనుక శాస్త్రం చదివితే మనకు ఈ శాస్త్రం ఏం మాట్లాడుతున్నది, ఈ సృష్టి గురించి ఎలా చెప్తున్నది శాస్త్రం అనే విషయాన్ని మనం కోరుకుంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏం చెప్తున్నారు ఉద్దాలకుడు। ఆత్మ తన మాయాశక్తి చేత ఈ సృష్టిని చేసింది అన్నారు, సంకల్పించింది, అసృజత సంకల్పం చేసింది। సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అనుకున్నదట, సంకల్పం చేసుకుంది మనసులో, విజువలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఆ విజువలైజేషన్నే సంకల్పం అంటారు, అనుకోవడం, తలచడం, తలుచుకోవడం అనమాట, మనసులో తలుచుకుంటేనే చాలు। తలుచుకోవడం అంటే ఇక్కడ జ్ఞానమయం తపః అంటారు, ఆ మనసులో ఉన్న జ్ఞానాన్ని ఇలా జరగాలి అని సంకల్పించుకున్నాడట। ఏమని, నేను అనేకంగా వ్యక్తం కావాలి అని చెప్పి ఆత్మ అనుకున్నదట, నాకు రూపం లేదు, నేను అనేకంగా అవ్వాలని కోరుకుంటున్నాను, కనుక మాయా యొక్క సహాయం తీసుకొని, అంటే తనకు మాయాశక్తి ఉన్నది, విక్షేప ఆవరణ శక్తి అనేటటువంటి శక్తి మాయాశక్తి, ఆ మాయాశక్తిని ప్రేరేపించాడు సంకల్పించడం అంటే ఆ మాయాశక్తిని రూపాన్ని వ్యక్తమయ్యేటట్లు చేశాడు। ఈ మాయ అనేటువంటిది అనాది, ఈ అనాది అయినటువంటి మాయ నుంచి ఈ సృష్టి జరుగుతున్నది అని అంటారు। అంటే మాయా జడం, అది చేతనం కాదు, జడమైనటువంటిది ఎట్లా సంకల్పిస్తుంది, సంకల్పం చేస్తుంది అంటేనే అక్కడ చేతనత్వం ఉండి ఉండాలి, అంటే ఆత్మ చేతన స్వరూపం తన మాయాశక్తి చేత అనేక విధాలుగా వ్యక్తం కావాలని అనుకున్నది, అది అక్కడ అచేతనమైనది సంకల్పం చేయలేదు కదా, కనుక ఇక్కడ సంకల్పం చేస్తున్నది అంటే మాయ చేయలేదు సంకల్పం, జడం కనుక అనాది అయినప్పటికీ కూడా ఆత్మ కూడా అనాది, మాయ అనాది అయితే ద్వైతం వస్తుంది కదండి, మరి రెండూ అనాది అంటే ఆరంభం లేనటువంటిది, ఆది లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది. మాయకు పుట్టుక లేదు, ఆత్మకి కూడా పుట్టుక లేదు. అప్పుడు మాయా ఆత్మ రెండు ఈక్వల్గా అయిపోతాయి కదా. ఆత్మ ఉన్నది, పుట్టుక లేదు, అనాది, మాయ కూడా పుట్టుక లేదు, అనాది అన్నారు. అప్పుడు ద్వైతం వస్తుంది కదా అంటే కాదు, ఆత్మ సత్యం, మాయ మిథ్య. కనుక మాయ అనేటువంటిది, మిథ్య అయినటువంటి మాయ, అనాది. ఈ సృష్టి ఎప్పుడొచ్చింది అంటే సృష్టి రావడం అనేది లేదు, పుట్టుకకి టైం లేదు, దానికి ఆది లేదు. ఈ సృష్టి మొదలు ఎప్పుడు ఆది అని అడిగితే అది కూడా లేదు. మొదలు గురించి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడకూడదు అంతే. అట్లా చెప్తే ఎట్లండి? నాకు మొదలు తెలుసుకోవాలనుంది, ఈ సృష్టి ఎప్పుడు జరిగింది, ఆరంభం మొట్టమొదట ఎవరు పుట్టారంటే, మొట్టమొదట పుట్టడం అనేది లేదు. ఈ జీవరాశులన్నీ కూడా ఈ సృష్టికి ఒక ప్రయోజనం ఉండాలి కదా. అసలు సృష్టి ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. అసలు ఈ సృష్టి ఎందుకు చేయాలి అంటే ఆత్మ ఈ ఆ నామరూపాల్లో వ్యక్తం కావడం అనేటువంటిది కొత్తగా సృష్టి చేయడం కాదు. జీవులు జీవరాశులన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కనపడటం, కనపడకుండా పోవడం, వ్యక్తం అవ్యక్తం, వ్యక్త అవ్యక్త వ్యక్తయస్ సర్వాహ ప్రభవంతః రాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే. మనం రాత్రి వచ్చినప్పుడు ఎట్లా నిద్రపోతాము? పగలు రాగానే మేలుకుంటాం. నిన్న రాత్రి పడుకున్న వాళ్ళే కదా మేలుకుంటారు. నిన్న రాత్రి పడుకున్నాం, పొద్దున రాగానే మేలుకున్నాం. అదేవిధంగా జీవరాశు కూడా ప్రళయం అనేటటువంటి రాత్రి రాగానే కనుమరుగైపోతాయి, అవ్యక్తంగా అయిపోతాయి జీవరాశులన్నీ. మళ్ళీ సృష్టిలో ఏమవుతుందంటే ఆ అవ్యక్తమైనటువంటి జీవరాశులే వ్యక్తం అవుతాయి. అంతేగాని కొత్తగా ఏం పుట్టవు, కొత్తగా ఏం పుట్టవు, అనాదిగా ఉంటూనే ఉన్నాయి అవి. వాటి కర్మ ప్రకారం అవి శరీరాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఆ కర్మ క్షయం కావడం కోసమే ఈ యొక్క శరీరాన్ని తీసుకుంటాయి, అదే ప్రయోజనం. ఆ కర్మకు తగినట్లుగా ఆ శరీరాన్ని ఆ జీవరాశులకి ఇస్తాడు ప్రతిసారి. ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క శరీరాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కర్మకు తగినట్లుగా. ఎవరు? మాయాసహితం బ్రహ్మ ఈశ్వర, ఆయన ఈ శరీరాన్ని ఇస్తాడు. అది ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటంటే జీవరాశులు సుఖదుఖ రూపంలో వాళ్ళ కర్మని అనుభవిస్తున్నాయి. సుఖదుఖ రూపంలో జీవరాశులు వాటి కర్మను అనుభవించడం కోసం ఈ శరీర రూపంలో వ్యక్తం అవుతాయి. ఆ కర్మ అయిపోగానే మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టి అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ శరీరాన్ని తీసుకుంటాయి, వ్యక్తం అవుతాయి. అంతేకాని క్రొత్తగా సృష్టి పుట్టడం అనేది లేదు, మొదలు సృష్టి అనేది లేదు. ఈ సృష్టి అనేది చక్రం అన్నారు, చూసారా? ఇది ఒక చక్రం, దీనికి మొదలు లేదు, చివర లేదు. ఇది చక్రం లాంటిది అన్నమాట. వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం, అంతే. అది మనం తెలుసుకోవాలి. ఇలా చెప్తూ ఉద్దాలకుడు ఏమంటున్నాడంటే, నాయన మొదట ఏం సృష్టి చేశాడు అంటే పంచభూతాలు రెండు కనపడవు, ఆకాశము వాయువు కనపడదు. అందుకని అగ్ని జలం పృథివీ మూడు తీసుకున్నారు. ఇందులో ఏమండి, ఐదు పంచభూతాలతో చేయాలి కదా సృష్టి, ఐదు భూతాలు సృష్టించాలి కదా ముందంటే కాదు. తైత్రీయోపనిషత్తులు ఐదు చెప్పినప్పటికీ కూడా ఈ రెండు మనం చేర్చుకోవాలి. ఆ రెండు కనపడవు కనుక పెద్దగా చెప్పలేదు ఇక్కడ. అగ్ని జలం నీరు, నీరు పృథివీ, ఈ మూడు చెప్పారు. ఆ రెండు చేర్చుకోవాలి మనం అని చెప్పాను క్రిందటి వారం. ఆకాశం వాయు అంటే సూక్ష్మ ఆకాశం, సూక్ష్మ వాయు మనం సప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే అగ్ని, నీరు, భూమి, ఈ మూడు గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. మొదట ఆత్మ, చైతన్యం, మాయ ఈ రెండు కలిసి అగ్నిగా, అంటే ఆకాశం వాయువుగా అయ్యి తర్వాత అగ్నిగా అయినాయి. తర్వాత ఆ అగ్ని, ఈ చైతన్యము ఉన్నది అగ్నిలో, మాయాతత్వము ఉన్నది అగ్నిలో, సూక్ష్మ అగ్ని పుట్టింది. సూక్ష్మం అంటే కంటికి కనపడదు, కంటికి కనపడనటువంటిది పుట్టింది. తర్వాత కంటికి కనపడేటట్లు అవుతుంది లేటర్. ఆ సూక్ష్మమైన అగ్ని పుట్టి ఆ అగ్ని నుంచి అగ్ని సంకల్పం చేసిందట, నేను కూడా అనేకంగా అవ్వాలనుకొని నీరుగా మారిందట. నీరు అనే పేరుతో కనపడింది అగ్ని. మళ్ళీ ఆ నీరు అనుకున్నదట, నేను కూడా అనేకంగా కావాలనుకొని మళ్ళీ భూమిగా అయిందట. ఈ చేతనం మాయాయే అగ్ని, నీరు, భూమి అని ఇంతవరకు చూసాం పోయిన వారం. ఇక్కడ పృథివీని ఏమన్నారంటే అన్నం అన్నారు మంత్రంలో, అన్నం అనే పేరుతో చెప్పారు. ఇప్పుడు మూల కారణం ఎవరు అని తెలుసుకోవాలి మనం. కారణాలు ఉపాదాన కారణం, నిమిత్త కారణం అని రెండు కారణాలు. కారణం అంటే బంగారం కారణం గొలుసుకి, దారం కారణం వస్త్రానికి, ఈ బల్లకి కారణం చెక్క కారణం. అదేవిధంగా ఈ సృష్టికి కారణం ఎవరు అని అంటే, పోయిన వారం ఏం చెప్పాను, మన తల్లిదండ్రులు మనకు కారణమైతే మనం కార్యం అవుతాం, ప్రొడక్ట్స్. మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారు కారణం మన తల్లిదండ్రులకి. తాతలు ఆ తాత అమ్మమ్మ కారణం మన తల్లిదండ్రులకి. అప్పుడు మన తల్లిదండ్రులు ఏమవుతారు, కార్యం. అంటే మన తల్లిదండ్రులు మూల కారణం కాదు. మన దృష్టితో చూస్తే వాళ్ళు మనకు కారణం, వాళ్ళ అమ్మ నాన్నల దృష్టితో చూస్తే వాళ్ళు కార్యం. ఆ కారణాన్ని ఏమంటారంటే కారణం కార్యము, వాళ్ళు రెండైనారు అప్పుడు. వాళ్ళ అమ్మ నాన్నల దృష్టితో చూస్తే అంటే మన అమ్మ తాతయ్య దృష్టితో చూస్తే మన అమ్మ నాన్న ఏమవుతారు, కార్యం. మన దృష్టితో చూస్తే కారణం. అంటే ఇప్పుడు వాళ్ళు కారణం కార్యం రెండైనారు కదా, ఆ కారణాన్ని ఏమంటారు, ఆపేక్షిక కారణం అంటారు. ఆపేక్షిక కారణం, రిలేటివ్ కాజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆత్యంతిక కారణం కాదు, అబ్సల్యూట్ కాజ్ కాదు, ఆత్యంతిక కారణం కాదు. ఆత్యంతిక కారణం అంటే ఏమిటి అంటే, ఎప్పుడూ కారణమయ్యే అయ్యుండి కార్యం కాకుండా ఉండేదే ఆత్యంతిక కారణం. ఎప్పుడూ కారణంగానే ఉంటూ ఎన్నటికీ కార్యం కాకుండా ఉంటే అది ఆత్యంతిక కారణం. ఆత్యంతిక, దానికి మరొక పేరు పెట్టింది శాస్త్రం అంటే మూల కారణం. మూల కారణం ఎన్నటికీ కార్యం కాకుండా ఎప్పటికీ కారణంగానే ఉంటూ ఆత్యంతిక కారణంగా ఉండే కారణాన్ని మూల కారణం అన్నారు. ఇప్పుడు మనకు పృథివీ అని చెప్పాము, పృథివీకి కారణం జలం అన్నాము, జలానికి కారణం అగ్ని అన్నాము, అగ్నికి కారణం ఆకాశం వాయువు చెప్పి అక్కడి నుంచి బ్రహ్మము మాయా చెప్పాము. కనుక ఆ బ్రహ్మము ఆత్మ చైతన్యం అనేది మూల కారణానికి వెళ్ళాలి మనం. ఇప్పుడు అలా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఉద్దాలకుల వారు. ఇవన్నీ ఆపేక్షిక కారణాలు, నిజంగా కారణాలు కాదు, కార్యం కూడా కారణం కూడా. కనుక మనకు కావలసినది ఏమిటి, మూల కారణం. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ కావాలి కదా. ఆ కారణం కోసం మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆత్యంతిక కారణం ఆపేక్షిక కారణం అంటే తెలిసింది. కార్యానికి పేరు ఉపాదాన కారణం అని పేరు. ఇప్పుడు కార్యం ఒక ప్రోడక్ట్ చెయ్యాలి అంటే కారణం రెండు విధాలు, ఆపేక్షికం ఆత్యంతికం అనేది ఒక పద్ధతి, అది ఒక యాంగిల్లో చూసి మనం చెప్పాం రిలేటివ్ కాజ్ అబ్సల్యూట్ కాజ్. ఇప్పుడు బంగారం చేసే ఆయన, బంగారం గొలుసు చేసే ఆయన తెలివితేటలు ఉండాలి కదా. బంగారం గొలుసు చేయాలంటే మీరు నేను చేయలేం, మనం కొండ కూడా చేయలేం. ఈ కొండను చెయ్యాలి అంటే కొండ చేసేవాడు తెలివిగలవాడై ఉండాలి. మనం పట్టుకుంటే కొండ షేప్ రాదు, ఏదో షేప్ వస్తుంది. చాలామంది మైసూర్ పాక్ చేస్తే షేప్ లేకుండా ఉంటుంది, లడ్డు చేస్తే షేప్ ఉండదు, చపాతి చేస్తే షేపులు ఉండదు, వాటికి ఏమి ఉండదు. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అయిందంటాడు. రాముల వారిని చేయాలనుకుంటే హనుమంతుడు బొమ్మ అయిపోయిందన్న. అట్లా కాకుండా తెలివితేటలు ఉండాలి, నిమిత్త కారణం అంటారు ఇంగ్లీష్లో. ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. ఇంటెలిజెంట్ కాజ్, మీరు పొంగల్ చేశారు, స్వీట్ పొంగల్ చేశారు సంక్రాంతికి, ఏమేమో చేశారు అన్నీ తిన్నారు అంటే మీరు ఎంత ఇంటెలిజెంట్ అయి ఉండాలి. కానీ దేంతో చేశారు, రకరకాల పిండి వంటలతో చేశారు ఉపాదాన కారణం. మీరేమో ఇంటెలిజెంట్ కాదు, ఉపాదానం తీసుకున్నారు, గోధుమ పిండియో బేజి బియ్య పిండో శనగపిండో ఉపాదానం తీసుకొని కదా చేశారు, అవన్నీ ప్రోడక్ట్స్, అది ఉపాదాన కారణం అంటారు. దీనికి ఎందుకు ఉపాదాన కారణం అంటే ఉపాదీయతే తీసుకోవడం అన్నమాట. ఉపాదీయతే ఇది ఉపాదాన కారణం. తీసుకుంటాం ఒక పదార్థాన్ని తీసుకొని కదా కలుపుతాం పిండిని, అది ఉపాదాన కారణం. తర్వాత అన్ని ప్రోడక్ట్స్ చేస్తాం దానితో, నెమ్మురుకు ఆ షేపు ఈ షేపు అన్ని రకాల షేపులు చేసి తింటామో తినమో తర్వాత ఆ దేవుడికే తెలియాలి, రకరకాలుగా చేసి చేస్తాను కదా. అందుకని ఉపాదాన కారణం మెటీరియల్ కాజ్ అంటారు. ఉపాదాన కారణం ఇంటెలిజెంట్ కాజ్ ఎవరంటే పరమాత్మ ఇంటెలిజెంట్ కాజ్, ఆత్మ చైతన్యం తానే ఉపాదాన కారణం, తానే నిమిత్త కారణం. మాయ ఉపాదాన కారణాన్ని తీసుకొని ఆత్మ చైతన్యం తన ఇంటెలిజెంట్ని ఉపయోగించి ఆ మాయని, ఆ శనగపిండి మాయని రకరకాల బూందీ షేపులో చేస్తుందన్నమాట, రకరకాల షేపుల్లో రకరకాల రూపాల్లో. ఉపాదాన కారణం అంటారు. రెండు కారణాలు తెలిసినాయా, నిమిత్త కారణం ఉపాదాన కారణం. ఇందాక చెప్పిన సెట్ వేరు, ఆపేక్షిక కారణం ఆత్యంతిక కారణం, అది అట్లా ఉంచండి ఒక సెట్. ఇప్పుడేం చెప్పాను, నిమిత్త కారణం ఉపాదాన కారణం అనదర్ సెట్, ఇంకొక సెట్ ఉంది. ఈ ఉపాదాన కారణమే రెండు రకాలు, ఉపాదాన కారణమే రెండు రకాలు. పరిణామీ ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. ఉపాదాన కారణమే రెండు రకాలు, పరిణామీ ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. ఉదాహరణకి పాలు పెరుగు కావడానికి పాలు పెరుగుగా మారిపోతుంది, పరిణామం చెందుతాయి. పెరుగు వచ్చిందంటే తర్వాత మనకు పాలు దొరకవు, పెరుగే ఉంటుంది. పాలను పెరుగుగా మార్చామనుకోండి పెరుగే ఉంటుంది, మనకు పాలు ఉండవు. కనుక పరిణామం చెందింది పాలు పెరుగుగా. పాలు ఉపాదాన కారణం, పరిణామం చెందడం వలన పరిణామి ఉపాదాన కారణం. అర్థమైంది. రెండవది ఏంటి, వివర్త ఉపాదాన కారణం అన్నాం. అదే ఉపాదాన కారణం రెండవ రకం. తాడుని పాముగా చూస్తే తాడు పాముగా కనపడటం, తాడు చీకటిలో పాముగా కనపడింది. ఇప్పుడు పాముకి ఉపాదాన కారణం ఏమిటి, తాడు. పాము కార్యం, దాని కారణం తాడు. పాముగా కనపడటానికి తాడు మారిందా, తాడు తాడుగానే ఉంది. మారకుండా ఉండే ఉపాదాన కారణం వివర్త ఉపాదాన కారణం. మారకుండా ఉండే ఉపాదాన కారణం వివర్త ఉపాదాన కారణం. ఈ తాడు పాము ఉదాహరణ చెప్పాను. ఇంకొక ఉదాహరణ కూడా, మనం కల కనటాన్ని చూసారా, నిద్రపోయేటప్పుడు నేనే కల కంటాను. కలలో ఎన్నో చూస్తాం, వర్షంలో తడిసిపోతాం, నిప్పొచ్చినప్పుడు కాలుతుంది, జారి పడతాం కింద, ఎన్నెన్నో జరుగుతున్నాయి. కానీ ఏ మార్పు చెందకుండా నేను ఎన్నో విధాలుగా మారాను కలలో. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ పురుషుడు, నిద్రపోయే వ్యక్తి మారకుండా ఎన్నో విధాలుగా కనపడ్డాడు. అప్పుడు కలకి నేను వివర్త ఉపాదాన కారణాన్ని. నేనంటే ఎవరు, ఈ అహంకారం, బాడీ మైండ్ కాంప్లెక్స్, ఈ మనస్సు కలకి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. పొద్దున్న లేవంగానే మామూలుగానే ఉన్నాం, ఏమీ లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు మూడు సెట్లు చెప్పాను, ఆత్యంతిక కారణం, ఆపేక్షిక కారణం ఒక సెట్, ఉపాదాన కారణం నిమిత్త కారణం రెండవ సెట్, పరిణామి ఉపాదాన కారణం వివర్త ఉపాదాన కారణం మూడో సెట్. ఈ మూడు ఆరు పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగిస్తానో అప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి. ఇది ఈ సబ్జెక్ట్ పోతూ ఉంటే నేను ఈ పదాలు ఎక్కడైనా ఉపయోగిస్తాను, అప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ ఎప్పుడు చెప్తున్నారు. ఈ సెట్ మూడు సెట్లు, వేరు వేరు సెట్లు. ఈ మూడు సెట్ మాట్లాడేటప్పుడు నేను అక్కడెక్కడ మాట్లాడుతూ ఉంటాను, మీరు గుర్తు పెట్టుకోవాలి. అర్థమైంది కదా. సరే, ఇక్కడ ఏం చెప్పారు, ఈ విధంగా నేను అనేకంగా కావాలని అన్నం అసృజత అంటే భూమిని సృష్టి చేసింది జలం. ఆ జలం సృష్టి చేసినప్పుడు ఎట్లాగైతే వర్షం వచ్చినప్పుడు అన్నం పుడుతుంది, జలానికి జలం కారణం అన్నానికి, జలం అన్నానికి కారణం, అందుకే వర్షం వచ్చినప్పుడే అన్నం మనకు లభిస్తున్నది. వర్షం లేకపోతే అన్నం ఉండదు కదా. ఇప్పుడు రైతులందరూ బాధపడుతున్నారు కదా, వర్షం లేకనే కదా. కనుక అన్నం రావాలి అంటే భూమి నుంచి వర్షం పడాలి. అందుకే చెప్తున్నారు, వర్షతి క్వచ వర్షతి తదేవ భూయిష్టం అన్నం. ఎక్కడైతే వర్షం ఉంటుందో అక్కడే చాలా అన్నం లభిస్తుంది భూమిలో నుంచి. భవతి అభ్యహ ఏవ తత్, అభ్యహ అంటే నీటి నుంచే, అభ్యహ ఏవ తత్ ఆ కారణం వలన, తత్ అంటే ఆ హేతువు వలన, ఆ కారణం వలన అంటే నీటి వలననే, అన్నాద్యం అన్నరూపంగా తినటానికి యోగ్యంగా, అన్నాద్యం అంటే తినడానికి యోగ్యముగా ఉండేటటువంటివి, బియ్యం గోధుమలు రకరకాలైనటువంటి ధాన్యాలు, ఈ వస్తు జాతం అంతా కూడా పుడుతుంది దాంట్ నుంచే. అథ జాయతే, ఇవన్నీ కూడా పుడుతున్నాయని ప్రసిద్ధమే కదా మనకు. చూడండి, కొంచెం ధాన్యం వేయగానే మొలకలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వచ్చేస్తాయి. నీళ్ళల్లో వేస్తేనే మామూలుగా ఆ నీటిలో పెసలు వేస్తే మొలకలు వచ్చేస్తాయి, చూసాం కదా ఎట్లా వచ్చినాయి అంటే. తర్వాత మంత్రం చూస్తాం, మూడవ ఖండం మొదటి మంత్రం. ఇంతవరకు మూడు భూతత్రయం సూక్ష్మభూతాలు పుట్టినాయి. ఇంతవరకు మూడవ ఖండంలో ఏం చెప్తున్నారంటే, ఈ సూక్ష్మభూతాల నుంచి ఇప్పుడు స్థూలభూతాలు కావాలవి, అంటే కంటికి కనపడేటట్లుగా కావాలి. కంటికి కనపడకుండా ఉన్నాయి ఇప్పుడు, ఇంకా పుట్టినవి వ్యక్తమైనవి కానీ కంటికి కనపడటల్లా. మరి కంటికి కనపడాలి కదా, కనపడాలంటే అవి స్థూలభూతాలు కావాలి అది చెప్తున్నారు. ఈ మంత్రం చదువుతాం. తేషాం ఖల్మేషాం భూతానాం త్రీణ్యేవ బీజాని భవంతి ఆండజం జీవజం ఉద్భిజ్యమితి. ఆండజం జీవజం ఉద్భిజ్యం, ఇక్కడ జీవరాశులన్నీ కూడా నాలుగు రకాలుగా ఉద్భవిస్తాయి అని చెప్తున్నారు. తేషాం ఖలు ఏషాం భూతానాం, ఈ జీవరాశులన్నీ ఉద్భవించడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. ఏమిటంటే అవి త్రీణి ఏవ బీజాని, బీజాని అంటే బీజరూపంలో పుట్టేవి. బీజరూపం అంటే విత్తనం, విత్తన రూపంలో పుట్టేవి. అండజం, అండజం అంటే గుడ్డు, అండాకారంలో అండం వలన వచ్చేటటువంటి కోడిగుడ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, గుడ్డుల నుంచి అవి పగిలి జీవరాశులు వస్తాయి. అండజం, జీవజం అంటే గర్భంలో నుంచి వచ్చేటటువంటివి, గర్భంలో నుంచి పుట్టేటటువంటివి అంటే మనుషులు పశువులు ఇవన్నీ కూడా మనుషు గర్భంలో నుంచి పుడతాయి. కొన్ని పక్షులన్నీ కూడా గుడ్లల్లో నుంచి పుడతాయి, పక్షులన్నీ గుడ్లు ద్వారా పుడతాయి. ఆండజం జీవజం, తర్వాత ఉద్భిజ్యం అంటే భూమిని పగులగొట్టి బయటకు వచ్చేవి. ఉద్భిజ్యం భూమిని పగులగొట్టి బయటకు వచ్చేవి విత్తనాలు. ఉద్భిజ్యం విత్తనాలు భూమిని చీల్చుకొని బయటకు వస్తాయి. మొక్క ఎట్లా వస్తుంది పైకి, మొలక ఎట్లా వస్తున్నది, భూమిని చీల్చుకొని బయటకు వస్తున్నది, అది ఉద్భిజ్యం. ఇక్కడ నాలుగవ రకం చెప్పలేదు, మనం చేర్చుకోవాలి. స్వేదజం అంటారు, చెమట, నీటు తేమ వల్ల వచ్చేవి, తేమలో పుడతాయి. అవి కూడా అండజల్లోకే వస్తాయి, గుడ్డు నీకే వస్తాయి. ఎందుకంటే దోమలు కూడా గుడ్లు పెడతాయి కదా నీళ్ళల్లో, తేమలో నుంచే కదా వస్తున్నాయి అవి. ఇంకా చెప్పాలంటే తలలో పేలు కూడా తేమ నుంచే వస్తాయి. తలలో పేలు కూడా, ఎప్పుడైతే తేమ ఉంటుందో తలలో అప్పుడు పేలు వస్తాయి, ఆ గుడ్లు పెడతాయి అన్నమాట. అవి పెట్టినప్పుడు వాటిలో నుంచి అవి స్వేదజాలు అంటారు వాటిని. తేమలో నుంచి, నీటి తేమలో నుంచి పుట్టేటటువంటివి, ఇవన్నీ కూడా నాలుగు రకాలు. ఈ మూడు రకాలు చెప్పారు ఇక్కడ, మన స్వేదజం చేర్చుకోవాలి. అది అని చెప్తున్నారు. తేషాం ఖలు ఏషాం భూతానాం, ఈ జీవరాశులన్నీ కూడా మూడు రకాలుగా చెప్పబడినాయి. పశు పక్ష్యాదులు, మనుష్యులు, జీవరాశులు అన్ని, వాటికి బీజాలు అంటే, బీజం అంటే కారణం. కారణం ఏమిటంటే వాటికి ఒకదానికి గుడ్డు, ఒకదానికి గర్భం, ఒకదానికి తేమ, అట్లన్నమాట కారణాలు. ఈ విధంగా ఇవన్నీ వచ్చినాయి. ఉద్భిజం అంటే స్థావరమైనటువంటివన్నీ వస్తాయి, చెట్లు స్థావరంగా ఉండేవి అని అర్థం, కదలకుండా ఉంటాయి అటువంటివన్నీ కూడా ఉద్భిజం అంటారు. స్థిరంగా భూమి మీదనే కదలకుండా ఉండేటటువంటి చెట్లు మొదలైనవి. తెలుగులో చెప్పాలంటే, తచ్చ తెలుగులో తరు గుల్మములు అంటారు. తరు అంటే చెట్టు. ఇటువంటివన్నీ వచ్చినాయి అన్నారు. సరే, వస్తే మాకేమిటండి అన్నారు. ఇంకా వస్తుంది సృష్టి, నువ్వు పుట్టాలి కదా, తర్వాత ఎలా వస్తావు చెప్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం.
సేయం దేవతైక్షత హంతాహమిమా స్త్రిస్రో దేవతాః అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి. సా ఇయం, సేయం అనుంది. సా
అంటే పూర్వం చెప్పబడినటువంటి, సర్వ ప్రపంచానికి కారణమైనటువంటి ఆ తేజస్సు, ఆ చైతన్యం మాయా సహిత చైతన్యం అని అర్థం. తెలుగులో ట్రాన్స్లేషన్ చదివితే ఏమైనా అర్థం అవుతుందో చూద్దాం. చెప్పున ఈ వాక్యానికి సా అనే దానికి ఏం చెప్పారంటే, స్వకీయ మాయాశక్తి చే తేజోబన్నములనడి మూడు భూతములుగా పరిణమించి ఉండెడి చిద్రూపాధిష్టాన సత్తామాత్ర స్వరూపమైన. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఎందుకు తెలుసా గురువు కావాలి? ఇప్పుడు ఇది ఒక్కొక్క పదానికి చెప్పాలి. తేజోబర్ణం, తేజోబర్ణం అంటే తేజస్ అంటే అగ్ని, అప్ప అంటే నీరు, అన్నం అంటే భూమి. ఈ మూడింటిని కలిపి తేజోబర్ణం అన్నారు. తేజో అప్ అన్నం తేజోబర్ణం. ఈ తేజోబర్ణం అంటే మూడు సూక్ష్మభూతాలు, వాటి మాయా శక్తి చేతనే కదా వచ్చినాయి. అగ్ని మాయా చైతన్య అధిష్టానం కంటే వేరుగా లేదు. మాయా చైతన్య సహిత చైతన్యమే అగ్నిగా మారింది. మాయా సహిత చైతన్యమే అగ్నిగా మారినదే జలంగా మారింది. ఆ మాయా సహిత చైతన్యమే జలముగా మారినటువంటిదే తర్వాత భూమిగా మారింది. ఇలా అర్థం చేసుకోవాలి. అదే చైతన్యం పేరు మారుతూ వస్తున్నది. ఒకే శనగపిండిని మీరు రకరకాల షేపుల్లో చేసినట్లే, తర్వాత ముందు ఏం చేశారు, బూందీ చేశారు. ఆ బూందీనే మళ్ళీ పాకంలో వేశారు. ఆ పాకాన్ని మళ్ళీ ఏం చేశారు, ఉండ చేశారు. ఆ ఉండ చేసిన దాన్ని ఏం చేశారు, నోట్లో వేసుకున్నారు. అవునా? అదే శనగపిండి కొట్లో నుంచి తెచ్చారు, నీళ్ళల్లో కలిపారు, బూందీగా మార్చారు, తర్వాత పాకంలో వేశారు, తర్వాత లడ్డుగా చేశారు. ఆరంభం గుర్తుపెట్టుకోవాలి అది అక్కడి నుంచి. అదేవిధంగా ఈ అన్నము ఎవరు అంటే మాయా సహిత చైతన్యం, సత్త బ్రహ్మ చైతన్యమే సత్త అధిష్టానం. మాయ తనంతట తానుగా ఉండలేదు, స్వతహాగా మాయకు స్వతహాగా ఉనికి లేదు, బ్రహ్మమే దానికి ఉనికినిచ్చాడు. కనుక మాయా సహిత చైతన్యమే అగ్నిగా మారి, తర్వాత అగ్ని నుంచి నీరుగా మారి, నీరు నుంచి భూమిగా మారింది. ఆ తేజోబన్నం అన్నారు. ఆ తేజోబన్నమే ఏమైందట ఇక్కడ, సేయం దేవత ఐక్షత. ఇక్కడ దేవత అంటే ఆత్మ చైతన్యం, మాయా సహిత చైతన్యం. హంత, హంత బాగుంది, ఇంకా కంటిన్యూ, లెట్ మీ కంటిన్యూ ద క్రియేషన్ అందిట. హంత అంటే ఏంటి, వెల్, బాగుంది, ఇంతవరకు బాగా చేశాను, మూడు సూక్ష్మభూతాలని సృష్టించాను, ఇప్పుడు ఏం చేయాలి. హంత అహం ఇమా స్త్రిస్త్రో దేవతాః, ఇప్పుడు అగ్ని దేవత అయిపోయింది, అది జలదేవత, పృథ్వీ దేవత, ఎందుకు దేవతన్నాం? అక్కడ చైతన్యం ఉంది. దివ్ దేవధాతు. దివధాతు అంటే ప్రకాశం. ప్రకాశం అంటే లైట్ లాగా ప్రకాశం అని కాదు, చైతన్యం, దేవత. అందుకని హిందువులు అన్నింటినీ దేవతగా ఎందుకు భావిస్తారో అర్థమైందా? హిందువులు అన్నింటినీ దేవతగా ఎందుకు భావిస్తారని తెలుసుకోవాలంటే మీరు 10 ఉపనిషత్తులు చదవాలి. అంటే హిందువు హిందువుగా ఉండాలి అంటే ఉపనిషత్తులు చదివితేనే తెలుస్తుంది. ఏదో మూఢంగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మేము పూజిస్తున్నామంటే పిల్లలు ఒప్పుకోవడంలో ఈ రోజుల్లో. ఏమిటి అన్ని దేవుడు అంటావు నువ్వు అని అడిగితే తల్లి తండ్రి నోరెళ్ళ పెడుతున్నారు. నోరు వెళ్ళబెట్టడం అంటే ఏమిటి అర్థం? చెప్పలేకపోతున్నారు. సూర్యుడికి దండం పెడతామేమిటి? పైత్యమా? ఆయన సోలార్ ఎనర్జీ అంటాడు కొడుకు. సముద్రానికి నమస్కారం చేస్తామేమిటి? నదికి నమస్కారం చేస్తామంటే ఏం చెప్పగలుగుతున్నారు మీరు చెప్పండి? మీరు ఎదురు ప్రశ్న వేసుకోవాలి మీరే. అవును, ఎందుకు నమస్కారం పెడుతున్నాను? దేవతగా భావిస్తున్నాను అందుకని పెడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఎందుకు దేవతగా భావిస్తున్నాను? మీ ప్రశ్న మీ పిల్లలే వేస్తున్నారు ప్రశ్న. ఎందుకు దేవతగా భావించాలి? అదేమిటి మ్యాటర్? దట్ ఈస్ మ్యాటర్. దేవతగా ఎందుకు భావించాలి? పూజ ఎందుకు చేయాలి? నిధుల్లో పూలు వేస్తావేమిటి? రూపాయలు వేస్తావేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాడు పిల్లవాడు. ఈ తల్లి అనలేక, వాడిని ఎదిరించలేక, వాడికి సమాధానం చెప్పలేక, తనకు తెలియక మనసులో కొద్ది రోజులకి ఏముంది పిచ్చి మూఢనమ్మకాలు, మా పిల్లవాడు బాగా చదువుకున్నాడు, వాడు పెద్దవాడు అయిపోయినాడు, అందుకని వాడంతా సైంటిస్ట్ అయిపోయినాడు అని చెప్పి ఈ పిచ్చి తల్లి చిన్నగా ఈ ఆలోచనల్ని వదిలిపెట్టేస్తుంది. ఏది పూజలు చేయడం, ఈ నదుల్లో రూపాయలు వేయడం, సముద్రానికి నమస్కారం చేయడం, సూర్యుడికి నమస్కారం చేయడం, ఎందుకంటే పిల్లవాడు పెద్దవాడు అయిపోయినాడు కదా ఇప్పుడు. అందుకని మా అబ్బాయి అంత చదువుకున్న అబ్బాయికి నేను ఇట్లా ఉంటే ఇప్పుడు ట్రెడిషనల్గా బాగుండదని చెప్పి ఈవిడ కూడా మారిపోతున్నది. ఆ నమ్మకాలన్నీ పోతున్నాయి. అలా పోవడం సరి అయినదా? తాను చదువుకొని పిల్లలకి చెప్పడం సరి అయినదా? మీరే చెప్పండి. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రం. హిందువులు ఎందుకు అన్నింటినీ దేవతగా చూస్తారు అని మనం చెప్పాలంటే 100 మంది 100,000 మంది వచ్చినా కూడా నేను సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడే నేను నిజమైన హిందువుని. అలా చెప్పలేనప్పుడు నామకే వాస్తి హిందువు నేను. చెప్పగలగాలి, కన్విక్షన్తో చెప్పాలి, ఎస్ మాకన్నీ దేవుడే ఇక్కడ. ఎందుకు? సత్తారూపంలో చైతన్య రూపంలో అంతటా ఆయనే ఉన్నాడు కనుక మేము అన్నిటినీ ఆరాధిస్తాం. భగవంతుడు ఎక్కడ లేడు, అందుకని అన్నీ ఆరాధిస్తాం. ఇలా చెప్పగలగాలి. అలా చెప్పలేనప్పుడు ఏమవుతారంటే కన్వర్షన్ అయిపోతారు, మిగతా మతాల్లోకి మారిపోతారు. మారిపోయి వాళ్ళు ఆ మతాల పిచ్చిపట్టి అవి పాటిస్తారు. ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని నష్టపోతారు. వాళ్ళ వాళ్ళ తరాల పిల్లలు కూడా ఈ గొప్ప జ్ఞానాన్ని నష్టపోతారు. అంటే మనం చేసే నిర్వాకం, మనం చదువుకోక, మనం పిల్లలకి చెప్పక, వాళ్ళు వేరే విధంగా మారిపోతూ ఉంటే మనం చేసే గొప్పతనం ఏమిటయ్యా అంటే ఇది మనం ఇచ్చిన ఆస్తి వాళ్ళకి. అలా చెయ్యకూడదు. ఆ పదం యొక్క అర్థం చూడండి, దేవతాహ ఇమాహ స్త్రీశ్రో దేవతాహ. ఈ 3 దేవతలు, అగ్నిదేవత, జలదేవత లేక వరుణదేవత, పృథ్వీ దేవత. ఎందుకు దేవత? వీళ్ళలో చైతన్యమే ఉంటూ ఉన్నది. దేవ అంటే చైతన్యం. ఆ చైతన్యమే మాయాసహిత చైతన్యమే అగ్నిగా మారింది. ఆ మాయాసహిత చైతన్యం అగ్నే నీరుగా మారింది. ఆ మాయాసహిత చైతన్యం నీరే భూమిగా మారింది. భూదేవత తిస్రో దేవతాహ. అర్థమైందా ఇప్పుడు? అందుకని భూమాతకి నమస్కారం చేస్తాం. ఎందుకంటే చైతన్య స్వరూపం సద్రూపంగా ఆ బ్రహ్మ చైతన్యం ఉన్నది కనుక నమస్కారం చేస్తాం. క్రింద కాలు పెడితే పొద్దున్న ఎందుకు నమస్కారం చేయాలి? సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటాం. అందుకని చిన్నప్పుడు మనకి ఇవన్నీ చెప్తే అర్థం కాదని చెప్పి పెద్దవాళ్ళు చేసేవి మనం పాటిస్తాం. అది పెద్దవాళ్ళ మీద మనకు విలువ ఉండేది, మనం పాటించేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అట్లా పాటించాలని రూల్ ఏం లేదు. అందుకని ఇప్పుడు మీరు చదువుకోవడం ఎంత అవసరమో తెలిసిందా? మీరు ఏదో టైంపాస్కి వచ్చి చదువుకోవడం లేదు. ఈ శాస్త్రాన్ని, ఈ గొప్ప శాస్త్రాన్ని ఎవరు రక్షిస్తారు లేకపోతే? ఎలా ఇది లేకపోతే కనుమరుగైపోతుంది. ఇట్లాగే మనం చదువుకొని మనం అర్థం చేసుకొని మనకు తెలిసింది 10 మందికి చెప్పాలి. అలా చెప్పినప్పుడే దీని విలువ తెలుస్తుంది. లేకపోతే ఎంతకాలం మూఢంగా చేస్తూనే ఉంటారు దేవత దేవత అని. దేవతో దేవతాహ అనేన జీవేన ఆత్మన, అనేన జీవేన ఆత్మన అనుప్ర జీవుడిగా నేను ఇందులో ప్రవేశిస్తాను అన్నాడు. అనేన ఈ దీనితో అని అర్థం. అనేన జీవేన జీవుడిగా ఆత్మన ఆత్మభావ రూపమైన జీవరూపంలో జీవస్వరూపముతో తిస్రో దేవతాహ అంటే మూడు దేవతలు ఎవరు మూడైనటువంటి దేవత అంటే తేజోబన్నం. తేజోబన్నం అంటే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఏదో బన్ను బన్ను కాదు, తేజోబన్నం అంటే అగ్ని నీరు పృథివీ తేజోబన్నం. తేజ అప్ అన్నం తేజోబన్నం అంద అప్ అన్నం బన్నం అవుతుంది, అది పాకార బకారం అయిపోతుంది. పు ప్లస్ ఆ పా పా బా అవుతుంది. తేజోబన్నము రూపముగా ఆ మహాభూతాలు ఉన్నాయి కదా తన్మాత్రలు, ఆ తన్మాత్రలైనటువంటి సూక్ష్మభూతాలు దేవతలను గూర్చి ఈ ఆత్మచింతన చేసిందట. అనేన ఈ మాయాశక్తి ఉపాధి కల్పితమై ఉండెడి అంటే మాయాశక్తి ఉన్నది కదా వీటిలో కూడా, ఉపాధిగా ఉన్నది కదా మాయాశక్తి, దానితో ఆత్మన అంటే ప్రతిబింబ చైతన్యముగా నేను కనపడాలి అనుకున్నదట ఆత్మ. ఆత్మన అంటే ఆత్మభావ రూపమైన, ఆత్మభావ రూపం అంటే ఏమిటి, తన రూపమే ప్రతిబింబించేటట్లుగా జీవుల్లో. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్రియేషన్ చేయాలి అనుకున్నదట, అనేక జీవులుగా నేను ప్రతిబింబించాలి అనుకున్నదట. ఇప్పుడు అద్దం ముందు నుంచుంటే 10 అద్దాలున్నాయి, 10 అద్దాల ముందు ఇట్లా ఉంటే అద్దాల మీరు బింబం పడుతుందా లేదా అందులో ప్రతిబింబం. అదేవిధంగా అనేక జీవరాశులు మీడియంస్ ఉన్నాయనుకోండి, ఈ మూడు భూతాలు అనేక జీవులుగా మార్చాలి వాటిని, ఇప్పుడు వాటికి శరీరాలుగా మార్చాలి, మార్చి నేను వాటిలో ప్రతిబింబించాలి. ప్రతిబింబించినప్పుడు ఏమవుతుందంటే అవి జీవరాశులు అవుతాయి, నేను చైతన్యాన్ని ఇస్తాను సత్తుని ఇస్తాను వాటికి, అవన్నీ పనిచేయడం మొదలు పెడతాయి అని ఎవరు అనుకున్నారు, ఆత్మ అనుకున్నది. అనుకొని ఈ మూడు సూక్ష్మభూతాల ద్వారా ఈ జీవరాశులకి శరీరాలను ఇచ్చి ఆ శరీరాల్లో నేను ప్రతిబింబించాలి అనుకున్నదట. ఆత్మన ఆత్మరూపంగా అంటే ప్రతిబింబ చైతన్యంగా, జీవేన జీవస్వరూపముతో జీవుడిగా అనుప్రవిశ్య ప్రవేశించి, అనురూపముగా ప్రవేశించి, అనుప్రవిశ్య అంటే వాటిలో ప్రవేశించి, నామరూపే నామరూపములుతో నామరూపములను వ్యాకరవాణి వ్యాపిస్తాను, ఆ నామరూపాల్లో నేను వ్యాపిస్తాను వ్యాకరవాణి. అందుకనే వ్యాకరణం అని ఎందుకు పేరు వచ్చిందంటే వ్యాకరణం అంటే విస్తరించేది వ్యాకరణం, వ్యాపించేది వ్యాకరణం. వ్యాకరణ సూత్రాలన్నీ కూడా విస్తారంగా అయినాయి అన్నమాట, వ్యాపించడం. ఎట్లా వ్యాపించినాయి అంటే గమ్మని ధాతు ఉంది సంస్కృతంలో. వ్యాకరణం అని ఎందుకు పేరు వచ్చింది సంస్కృతానికి, తెలుగు వ్యాకరణం సంస్కృత వ్యాకరణం అనేది, వ్యాకరణం అంటారు వ్యాపించడం. గమనం అంటే వెళ్ళడం, ఆగమనం అంటే రావడం. చూసారా గమ్ము ధాతు వెళ్ళుట అనే అర్థం వచ్చింది, రావడం అనే అర్థం వచ్చింది, ఒక ప్రిఫిక్స్ చేరడం వలన ప్రత్యయం చేరడం వలన అనేక రకాలుగా మార్పు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అనేక జీవులుగా నేను వ్యాపించాలి వ్యక్తం కావాలి అని అనుకున్నదట ఆత్మ. నామరూపం వ్యాకరవాణి అంటే ఆయా భూత వికారాలతో వికార ఉపాధిని అనుసరించి. వికార ఉపాధి అంటే ఏమిటి, ఇక్కడ ఒక్కొక్క రూపానికి దానికి తగినట్లుగా అక్కడ ప్రతిబింబించాలి. అందులో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశుల్లోనూ నేను ప్రతిబింబించాలి, చిదాభాసంగా అయ్యి చైతన్యాన్ని ఇవ్వాలి వాటికి. ఈ ఆత్మ చైతన్యమే చిత్తే చిదాభాసగా అందులో ప్రతిబింబించి, ఇప్పుడు ఇక్కడ చిదాభాసమే ప్రతిబింబిస్తోంది ఎందుకని ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది, ఇంకొక శరీరాన్ని పనిచేయిస్తుంది. ఇందాక ఇక్కడ పువ్వులో ఒక పువ్వు వచ్చింది కదా, అంత పువ్వులో పురుగు వచ్చింది కదా, అది దాంట్లో చిదాభాసం ఉంది, మరి ఆ శరీరానికి తగినట్లుగా అందులో ఉండాలి కదా. లేదు లేదు, నేను ఈ శరీరంలో ఉండను అనకూడదు, 84 కోట్ల జీవరాశుల్లోనూ చిదాభాసం ఉన్నది, అది ఇక్కడ అర్థం. వ్యాకరవాణి అని చెప్పి ఐక్షత, అన్ని జీవరాశుల్లో ఆ ఆ రూపాల్లో వ్యక్తమయ్యేటట్లుగా వాటి వాటిగానే వ్యక్తం అయితే నేనైతే చైతన్యాన్ని ఇస్తాను వాటికి. చూసారా, అందుకని చీమ, నల్లి, బల్లి, పిల్లి అన్నీ కూడా చైతన్యంతో కదులుతున్నాయి ఆ ఆ రూపాలలో. ఆ ప్రతిబింబం అన్నమాట అది. అర్థమైంది కదా, వ్యక్తీభవించడం అన్నమాట. ఇది ఐక్షత. ఈ విధంగా ఆ మహాభూత సృష్టికి పూర్వం ఎట్లాగైతే వీక్షణం చేసిందో ఆత్మ చైతన్యం ఐక్షత, ఇప్పుడు మళ్ళీ ఐక్షత. 14 లోకాలు సృష్టించాలి, 14 లోకాల్లో జీవరాశుల్ని సృష్టించాలి. ఆ జీవరాశులు రావాలి అంటే పంచభూతాలు రా, ఆ మూడు భూతాలు స్థూలం కావాలి. స్థూలం అయితేనే త్రివృత్కరణం అంటారు. అది ఎట్లా అనేది చెప్పబోతున్నారు, తర్వాత మంత్రం చదువుతాం. తాసాం త్రివృతం త్రివృతం ఏకైకాం కరవాణీతి సేయం దేవతాః ఇమా స్త్రిశ్రో దేవతాః అనేనైవ జీవేన ఆత్మనాం అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. ఆ ఆ భూతాలు వాటి వాటిగా ఉన్నప్పుడు అవి కంటికి కనపడవు, సూక్ష్మంగా ఉన్నప్పుడు అవి తన్మాత్రలు అంటారు. తన్మాత్ర అంటే తాను తానుగానే ఉన్నది. ఇప్పుడు ఆ భూతాలతో ఈ జీవరాశుల శరీరాలు ఉపాధిని కల్పిస్తే గాని ఈ చైతన్యం అందులో ప్రతిబింబించదు, ఈ శరీరాలను ఇవ్వాలి. ఇప్పుడు అద్దం లేకుండా మీ ప్రతిబింబ ముఖం కనపడుతుందా? మీరు ఎంత అందంగా ఉన్నా కూడా అద్దం లేకుండా మీ ముఖం కనపడదు కదా. అదేవిధంగా చైతన్యం ఆత్మ ప్రతిబింబించాలి అంటే మీడియం కావాలి. అద్దం మీడియం ఎట్లా కావాలో ఇక్కడ కూడా శరీరం అనే మీడియం కావాలి. ఈ శరీరం మీడియంలో వస్తేనే జీవుడు రిఫ్లెక్ట్ అవుతాడు అక్కడ. ఆ జీవుడు ఆ కర్మను అనుభవించడానికి అందులో వాళ్ళు ఉత్పత్తి అవుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పంచభూతాలను స్థూలంగా మార్చాలి. ఈ మూడు భూతాలు ఉన్నాయి చూసారా, స్థూలంగా మార్చాలి సూక్ష్మంగా ఉన్న వాటిని. అవి స్థూలంగా మార్చాలంటే ఏం చేయాలి అంటే, స్థూల భూతాలుగా చేయాలంటే ఈ అగ్ని తన తత్వాన్ని సగం ఉంచుకొని తన తత్వంలో ఉన్న రెండు భాగాలు, ఇప్పుడు మూడు ఉన్నాయి కదండి, ఒక అగ్ని ఉన్నదనుకోండి ఇట్లా, దాన్ని సగం చేస్తే హాఫ్ ఏమో అగ్ని ఉంటుంది, ఈ హాఫ్నేమో మళ్ళీ సగం చేస్తే ఎంత ఉంటుంది, 1/8, 1/4, 1/4, 1/4, 1/4. ఈ 1/4ని ఏం చేస్తుందంటే నీటికి ఇస్తుంది తన తన యొక్క తత్వాన్ని. ఈ 1/4ని 1/4 వంతుని ఏం చేస్తుందంటే భూమికి ఇస్తుంది, భూమికి ఇస్తుంది. అప్పుడు అగ్ని సగమే కదా ఉంటుంది. కాదు, నీరు కూడా ఏం చేస్తుందంటే తన సగభాగం తను ఉంచుకొని ఇంకో సగభాగంలో 1/4 వంతు 1/4 వంతుని అగ్నికి కొంచెం పృథివీకి కొంచెం ఇస్తుంది, పంచుకోవడం అన్నమాట, షేర్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా భూమి ఏం చేస్తుందంటే తన సగభాగాన్ని ఉంచుకొని మిగతా సగభాగాన్ని ఏం చేస్తుంది, నీటికి అగ్నికి ఇస్తుంది. తత్వబోధలో చూసాం పంచీకరణం అంటాం. అక్కడ 5 భూతాలు కనుక పంచీకరణం, ఇక్కడ 3 భూతాలు కనుక త్రివృత్కరణం అంటారు. ఈ త్రివృత్కరణం అని గ్రాసిఫికేషన్ అంటారు. ఈ సూక్ష్మభూతాలు స్థూల భూతాలుగా మారినాయి ఇప్పుడు, అది చెప్పారనమాట. తాసాం త్రివృత్కరణం, త్రివృత్కరణం అంటే తన భాగాన్ని మరొక పంచభూతంతో షేర్ చేసుకోవడం వల్ల మూడింటిలో కూడా 3 గుణాలు ఉన్నాయి. అప్పుడు అగ్ని స్థూలంగా కనపడుతుంది, నీరు కనపడుతుంది, జలము కనపడుతుంది, స్థూల భూతాలు అవుతాయి. అది చెప్తున్నారు ఇక్కడ, తాసాం వాటి మూడింటి యందు త్రివృత్యం త్రివృతం త్రివృతం అంటే 3 3గా ఏకైకాం కరవాణీతి, ఒక్కటిగా సా ఇయం దేవత తిస్రో దేవతాః అనేనైవ జీవేన ఆత్మన అనుప్రవిశ్య. ఓ మూడో మంత్రమే కదా మనం చదువుతున్నది, ఆ మూడో మంత్రం అనుప్రవిశ్య. త్రివృతం త్రివృతం అంటే అనేక దేవత అనేకంగా కావాలని అనుకోని ఏకైకం ఒక్కొక్క దానిని త్రివృతం త్రివృతం మూడు భూతములతో సంబంధించి అంటే అవతలి వాళ్ళతో కలిసి సంబంధించి కలిసి కరవాణి చేయవలనని చెప్పి సంకల్పించి ఇమాహ ఈ భూత తన్మాత్ర రూపముగా ఉన్నటువంటి భూత తన్మాత్రలంటే సూక్ష్మంగా ఉన్నటువంటి త్రిస్రహ దేవతాహ మూడు దేవతలు. ఎవరు మూడు దేవతలు? అగ్ని జలం పృథివీ భూమి. ఈ మూడు దేవతలు కూడా త్రిస్రహ దేవతాహ జీవేన ఆత్మన జీవరూపం ఆత్మ భాసతే అంటే జీవరూపం ఆత్మ భాస చేత అనుప్రవిశ్య ఆయా భూత ఉపాధులకు అనుగుణంగా అందులో ప్రవేశించిందట. ప్రవేశించి నామరూపే అంటే వాణి వానికి ఆ పేర్లు ఇచ్చింది కనపడేటట్లుగా. ఆ పేర్లతో నామరూపే అంటే ఆ జీవరాశికి వాటి వాటి పేర్లు అన్నమాట. నామరూపే రకరకాల పేర్లతో వ్యాకరవాణి వ్యాకరోత్. అందుకని ముందు ఆలోచించాలి తర్వాత చెయ్యాలి, ఆలోచించాలి తర్వాత చెయ్యాలి. మనం ముందు చేస్తాం తర్వాత ఆలోచిస్తాం. పరమాత్మ ఏం చేశాడు ఆత్మ చైతన్యం ముందు బాగా ఆలోచించి ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసి తర్వాత చేసింది, తర్వాత వ్యాకరోత్. ప్రథమం ఐక్షత అనంతరం వ్యాకరోత్. మనం అన్ని చేసి తర్వాత ఎందుకు చేశామా ఇట్లని ఆలోచిస్తుంటాం. మన తెలివితేటలు అట్లుంటాయి. కనుక ముందు ఆలోచించాలి చేసే ముందు. తర్వాత ఏమైంది? తాసాం త్రివృతం త్రివృతం ఏకైకాం కరోతి యథాతు ఖలు సోమ్యం ఇమా సృష్ట్రో దేవతాః త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి తన్మే విజానీహి. ఈ నాలుగవ మంత్రంలో తండ్రి చెప్తున్నాడు ఏమని, ఈ విధంగా భాగం పంచుకున్న తర్వాత అదే పంచభూతాలైతేనేమో 1818 అని చెప్పి నాలుగు, అందుకని తత్వబోధన చూసుకోండి అది. ఇక్కడైతే హాఫ్ అయిపోతే 1/4 1/4 అంటే మూడు డివిజన్లే ఇక్కడ, అక్కడలాగా కాకుండా. కనుక స్థూల అగ్ని ఇప్పుడు వచ్చినాయి, స్థూల అగ్ని స్థూల జలం స్థూల పృథివీ వచ్చినాయి. ఈ స్థూల జలం స్థూల పృథివీ అయిన తర్వాత తర్వాత ఏం చేసినాయి అంటే ఇక్కడ భూతత్రయ కారణం అయింది. ఈ భూతత్రయం నుంచి స్థూల భూతాల నుంచి భౌతిక ప్రపంచం వచ్చింది, భౌతిక ప్రపంచం. అప్పుడు స్థూల భూతాలు మూడు కారణమైతే భౌతిక ప్రపంచం ఏమవుతుంది? కార్యం అవుతుంది, కార్యం అవుతుంది. తర్వాత ఈ స్థూల ప్రపంచాన్నించి ఈ స్థూల ప్రపంచంలో ఏమున్నాయి? అగ్ని ఉన్నది, జలం ఉన్నది, పృథ్వీ ఉన్నది. ఈ స్థూల ప్రపంచంలో ఈ స్థూల ప్రపంచమే శరీరాలుగా మారింది, శరీరం మనస్సు ఇంద్రియాలుగా మారింది. అప్పుడు ఈ స్థూల శరీరంలో ఏముండి ఉండాలి? అగ్ని జలం పృథివీ ఉండాలి. ఆ అగ్ని జలం పృథివీ కార్యం గనక వాటిట్లో కారణం ఏమిటి? ఆత్మ చైతన్యం మాయ, అర్థమైందే, దాని కారణం అందులో ఉంటుంది. తర్వాత దీని కారణం మళ్ళీ కార్యంలో కనపడుతుంది అని అర్థం. ఇప్పుడు మనకు అగ్ని నీరు జలం పృథివీ ఎట్లా తెలుస్తాయి ఈ శరీరాల్లో అని చెప్పబోతున్నారు. అగ్నికి ఒక రంగు, జలానికి ఒక రంగు, పృథివీకి ఒక రంగు, మూడు రంగులు. అగ్నికి ఎరుపు, జలానికి తెలుపు, భూమికి నలుపు. ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఈ మూడు భూతాలు ఉన్నట్లు గుర్తు. అది చెప్పబోతున్నారు తర్వాత మంత్రం. చదువుతాం. ఈ విధంగా తెలుసుకోవట్టున్నారు. ఏకైక దేవతాహ తర్వాత సృష్టిలో మనకు కనపడతాయి మూడు రంగులు. నాలుగవ ఖండంలో యదగ్ని రోహితం రూపం తేజస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్ కృష్ణం తదన్నస్య అపాగాత్ అగ్నిరగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం. త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం. కనుక ఇప్పుడు సూక్ష్మభూత సృష్టి అయింది, స్థూలభూత సృష్టి అయింది, ఇప్పుడు ఏం చేయాలి? భౌతిక సృష్టి. భౌతిక సృష్టి అంటే వాటికి ఈ భౌతికం అంటే ఏమిటి, ఎలిమెంటల్స్ అంటారు. ఎలిమెంటల్స్ భౌతికం, ఇది భౌతిక ప్రపంచ. భౌతికం అంటే ఏమీ లేదు, భూతాల నుంచి తయారు చేయబడింది భౌతికం. ఈ శరీరం కూడా పాంచభౌతికే శరీరం అంటారు. పాంచభౌతిక శరీరం అంటే ఏంటి, పంచభూతాలతో తయారు చేయబడిన శరీరం. ఏమంటే పంచభూతాలు ఎక్కడున్నాయంటారు ఇప్పుడు అన్నారు, నీ బాడీలో టెంపరేచర్ ఉంది కదా అది అగ్ని, నీ శరీరంలో జలం ఉన్నది కదా అది నీరు, ఆ నీటి తత్వం ఉన్నదా లేదా. భూమి, భూమి అంటే ఏమిటి, ఈ శరీరం నలుస్తూ ఉండి చూడండి మట్టి వస్తూనే ఉంటాం. ఈ శరీరం మట్టితో తయారు చేయబడింది భూమి. ఇంకా వాయువు చెప్పాలి, గాలి ఉన్నది కదా, తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది, ఇందులో తోలు తిత్తిలో గాలి ఉన్నది. ఆ ఫుట్బాల్లో ఒక్క బెజ్జం అది దాని ద్వారా గాలి పంపిస్తారు, అది తీసేస్తే గాలి పోతుంది. మనకు తొమ్మిది బెజ్జాలు ఉన్నాయి, తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి, అయినా గాలి పోకుండా లోపల ఉంది. విచిత్రంగా లేదు, బయటికి పోకుండా లోపల ఉన్నది, గాలి ఉన్నది కదా. ఈ శరీరం ఉండడానికి చోటు ఉన్నది కదా, స్థలం అంటే ఆకాశం ఉన్నది కదా. ఇప్పుడు ఆకాశము, వాయువు, అగ్ని, వేడి, వేడి లేకపోతే ఏముంది, చల్లబడిపోయిందండి తీసుకోండి అంటారు. శరీరం చల్లబడిపోయిందంటారు. వేడి ఉన్నది, తర్వాత నీరున్నది, భూమి ఉన్నది. ఇప్పుడు పంచభూతాలతో చేసిందే కదా, ఎలా తెలుస్తుంది అంటారంటే తెలుస్తున్నది కదా. ఇక్కడ ఏ ఏ వస్తువులలో ఏ ఏ రంగు కనపడితే ఆ భూతం ఉన్నది పంచభూతాల్లో అని చెప్పి తెలుసుకో అంటున్నారు. అందుకనే రెండు భూతాలు చెప్పలేదు, కారణం వాటికి రూపం లేదు కనుక. ఇప్పుడు ఒకటి ఎరుపు రంగు. యత్ అగ్నేహే రోహితం రూపం. రోహితం అంటే ఎరుపు రంగు. లోహితం అంటారు. లోహితం అన్నా రోహితం అన్నా ఒకటే అర్థం, రలయో రభేద. ఎరుపు రంగు తేజసహ తద్రూపం. ఆ ఎరుపు రంగే అగ్ని యొక్క రూపం. అందుకే చూడండి అగ్ని ఎట్లా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, అవునా. తర్వాత యత్ శుక్రం తదపాం. శుక్లం అంటే తెలుపు. ఏదైతే తెలుపు, ఎక్కడెక్కడ తెలుపు ఉంటే అది జలతత్వం అని తెలుసుకోవాలి, జలతత్వం అని తెలుసుకోవాలి. యత్ కృష్ణం, కృష్ణం అంటే నలుపు. తదన్నస్య, అది పృథివీ యొక్క రంగు అని తెలుసుకోవాలి. అంటే ప్రతి దాంట్లో మూడు తత్వాలు ఉంటాయండి, ఎందుకంటే అన్ని మూడు భూతాల ద్వారానే చేయబడింది కనుక ఆ మూడింటిలో ఈ మూడు రంగులు ఉంటాయి. ఎక్కడెక్కడైతే నీకు మూడు రంగులు కనపడుతున్నాయో అవన్నీ కూడా మూడు భూతాలతో చేయబడినవని తెలుసుకో అన్నారు. అలా తెలుసుకోవాల్సిందే కానీ నువ్వు నేరుగా ఇక్కడ అది చూస్తా ఇది చూస్తాను అనకూడదు. ఆ వాటి రంగులు చూపిస్తున్నారు. అపాగాదేర్ అగ్నిత్వం. ఆ మూడు గనక లేకపోతే అగ్ని అగ్నిగా ఉండదు. అగ్నిత్వం, అగ్ని అనేది పేరే, అది ఒక వాచారంభణం, పేరు మాత్రమే. వికారం నామధేయం, నీ పెదవుల మీద ఆడుతున్నటువంటి పేరే అగ్ని అనేటువంటి పేరు. ఈ మూడు రూపాలే అగ్ని అనేది ఉండడానికి కారణం. అర్థమైంది కదా, ఎందుకంటే అగ్ని కూడా పంచుకుంది కదా, పృథ్వీతత్వం ఉంది అందులో, జలతత్వము ఉన్నది అగ్నిలో, అగ్నితత్వం జలంలో ఉన్నది, పృథివీతత్వం ఉన్నది. పృథివీలో అగ్నితత్వం జలతత్వం మూడు ఉన్నాయి. మూడు రంగులు ఉండడం వలన ఆ పేరు వచ్చింది వాటికి. అవి గనక లేకపోతే అగ్ని లేదు, జలము లేదు, పృథివీ లేదు. కానీ ఈ పేరు అనేది పెట్టాం మనం, అగ్ని జలం పృథివీ అని పేరు. ఇంకా వినాలి, ఇంకా అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.